తన మార్గం శ్రవణ పుస్తకం ప్రయాణం మొదటి భాగం. అమ్మ వంటింటి గడప దగ్గర కూర్చుని మాటిమాటికి కొంగుతో కళ్ళొత్తుకుంటోంది. నాన్నగారు మేడ మీద కూర్చొని మండిపడుతున్నారు. తమ్ముడు కాలుకాలిన పిల్లిలా సావిట్లోనూ వరండాలోనూ తిరుగుతున్నాడు. నేను సిద్ధంగానే ఉన్నాను. సిద్ధమవడానికి మాత్రమే ఉంది. తెచ్చుకున్న 4 బట్టలు చిన్న సూట్ కేసులో పెట్టుకున్నాను. పుస్తకాలు 2 చేతి సంచిలో పెట్టాను. రైలుకి వేళైపోయింది. ఒక్కళ్ళు మాట్లాడరు. ఇక లాభం లేదనుకుని నేనే తమ్ముడిని పిలిచి టాక్సీని పిలుచుకురమ్మన్నాను. అమ్మ ఉలిక్కిపడి వాణ్ణి వెనక్కి పిలిచేలోగానే వాడు గుమ్మం దాటేశాడు. అమ్మ మేడ మీదకి వెళ్ళింది నాన్నగారిని పిలుచుకురావడానికి. అనవసరంగా ఆయన మెట్లు దిగి రావడం ఎందుకని నేనే మేడ మీదకి వెళ్ళాను. వెళ్తే వెళ్ళమను, నాతో చెప్పడం దేనికి? పెద్దవాళ్లు చెబితే వినడం అనే జ్ఞానం లేనప్పుడు అని కసురుతున్నారు నాన్నగారు. అమ్మ బిక్కుబిక్కుమంటూ గదిలోంచి యువతలకొస్తుంటే నేను లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే నాన్నగారు మొహం గోడవైపుకి తిప్పుకున్నారు. ఏం మాట్లాడాలో తోచలేదు. జరిగిందానికి నన్ను క్షమించండి అని అడగడం అసందర్భంగా తోచింది. ఆయన క్షమించరు. అలాగని నా అభిప్రాయాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆయన మీద నాకు ప్రేమా గౌరవం లేవని కాదు, నా మీద కూడా నాకు ప్రేమా గౌరవం ఉన్నాయి. నేను చేయదలుచుకున్న పని తప్పు కాదని నేను నమ్మినప్పుడు, అది నా జీవితానికి సంబంధించిన ముఖ్యాంశమైనప్పుడు అమ్మ మనసు కష్టపెట్టుకుంటుందని, నాన్నగారు కోపగిస్తారని తల ఒగ్గడం నాకు చేతకాదు. నాన్నగారు ఈ ఒక్క విషయంలో నన్ను అభ్యంతర పెట్టకండి. నా సుఖాన్ని కోరేవారైతే అతన్ని చేసుకోమని నన్ను బలవంత పెట్టకండి అని ప్రాధేయపడితే నాన్నగారు మెత్తపెడతారేమో. అమ్మా, ఈ ఒక్క విషయంలోనూ నా మాట కాదనకు. నా పరువు దక్కించు తల్లి. కావాలని కాళ్ల ముందుకొచ్చిన సంబంధం, తీరా మాటిచ్చేశాను. నా మాట నిలబెట్టు తల్లి అని నాన్నగారు బతిమాలితే నేను మెత్తపెడతానా? చెప్పినట్టు వింటేనే ఆయన మీద ప్రేమా గౌరవం ఉన్నట్లు, లేకపోతే లేనట్లునా? నాన్నగారు అన్నాను ఏదో అందామని. ఏమనాలో ఆలోచించుకోలేదు. కింద నుంచి టాక్సీ హార్న్ వినిపించింది. వెళ్ళు అన్నారు ముక్తసరిగా. కిందకొచ్చేశాను. బత్తాయి పళ్ళు అవి నా చేతి సంచిలో కుక్కుతోంది అమ్మ. ఎందుకమ్మా అవన్నీను అని అలవాటు చొప్పున నోటి చివరిదాకా వచ్చింది. అనలేదు. అసలే అమ్మ మనసు బాగాలేదు. మాట్లాడక సంచి తీసుకుని గుమ్మం దాటుతున్నాను. పరీక్షలకి బాగా చదువు, ఆరోగ్యం జాగ్రత్త అన్నారు నాన్నగారు. అప్పుడే మేడ మీద నుంచి కిందకొచ్చినట్లున్నారు. వీధిమెట్లు దిగుతూ ఉంటే అమ్మ ఉండు ఓసారి వెనక్కిరా అంది. ఏమిటన్నట్లు చూశాను. ఎదురుగా ఆచార్య గారు ఒక్కరూ వస్తున్నారు. ఏమిటే చాదస్తం మరీను అనేసి టాక్సీ ఎక్కేశాను. సూట్ కేసు లోపల పెట్టాడు తమ్ముడు. జాగ్రత్తగా రైలెక్కించిరా అని తమ్ముణ్ణి హెచ్చరించారు నాన్నగారు. వాణ్ణి చూసి నవ్వుకున్నాను. టాక్సీ పోతోంది. అక్క, నిన్నొకటి అడగనా? ఈ సంబంధం ఎందుకొద్దన్నావే? నసుగుతూ అడిగాడు. మాట్లాడకుండా అద్దంలోంచి బయటికి చూశాను. అద్దం మట్టిపట్టి మచ్చలు పడుంది. మసకమసగ్గా కనిపిస్తోంది. అద్దాన్ని కిందకి దించేశాను. ఈసారి గాలి కూడా వెచ్చగా తగిలింది. మూర్తి ఊపిరి గుర్తుకొచ్చింది. శేఖరంగారు మా బావగారు అవుతున్నారని నా ఫ్రెండ్స్ అందరితో చెప్పేశానక్క. తమ్ముడి చిన్నతనానికి జాలేసింది. ఏమని సముదాయించను వాణ్ణి, నీకింకో మంచి బావగారిని తెచ్చిపెడతాలేరా అందామనిపించింది. తనకు కాబోయే అల్లుడని శేఖరం గురించి నాన్నగారు అందరితో అన్నారట. ఆయన తొందరపడ్డారు. శేఖరం స్టేషన్కు వస్తాడని అనుకోలేదు. టాక్సీ ఆగగానే వచ్చి తలుపు తెరిచాడు. నాన్నగారు ప్రయోగించదలిచిన ఆఖరి అస్త్రమా ఇతని రాక అన్న సందేహం కలిగింది. క్షణంపాటు నా నరాలు బిగుసుకున్నాయి. ఇంత ఆలస్యమైందేంటి? రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది అంటూ తమ్ముడి చేతిలోని సూట్ కేసు తీసుకున్నాడు. తమ్ముడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్లబోతుంటే వాణ్ణి వారించాడు. తనే తీసుకుని ఉంచాడట.
మీరొస్తారనుకోలేదు అన్నాను. ఒక్క ముక్క చెబుదామని వచ్చాను.
ఆఖరిసారి పీల్చి సిగరెట్ని బూటుతో నలిపాడు. ఏం చెప్పినా సరే నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేనని స్పష్టంగా చెప్పాలని నిశ్చయించుకున్నాను. రైలు కూత పెట్టింది. నడక వేగం హెచ్చించాం. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ప్లాట్ఫామ్ చివరగా ఉంది. జనాన్ని తప్పించుకుంటూ హడావిడిగా నడవటంతో కొంచెం ఆయాసం వచ్చింది. కంపార్ట్మెంట్లో కూర్చున్నాను కిటికీకి దగ్గరగా. కిటికీ ఊచలు పట్టుకుని తమ్ముడు అవతల నుంచున్నాడు. శేఖరం కనిపించలేదు. ఇటూ అటూ చూశాను. 4-5 పత్రికలు కొని పట్టుకొస్తున్నాడు. నా మీద ఇంకా ఎందుకంత శ్రద్ధ అనుకున్నాను. పెట్టే లోపల పెట్టి పత్రికలు ఇస్తే పుచ్చుకున్నాను. జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి ఓ సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. వెలిగించబోతూ ఉంటే రైలు కూత పెట్టింది. చెవులు చిల్లులు పడేటట్లు. అగ్గిపుల్ల ఆరిపోయింది. మరోటి వెలిగించాడు. ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని సిగరెట్ ముట్టించుకున్నాడు. రైలు కొద్దిగా కదిలింది. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు అన్నాను. కుతూహలాన్ని ఆపుకోలేకపోయినందుకు నాకే సిగ్గేసింది.
అరచేతి చాటున అగ్గిపుల్ల అలాగే పట్టుకుని నా వైపు కళ్ళెత్తి చూశాడు. చెయ్యి చురుక్కుమన్నట్టుంది. పెదిమల చివరి నుంచి సిగరెట్ జారిపడింది. అతనేమీ అనలేదు. రైలు ముందుకు సాగింది. అతని వైపే చూస్తున్నాను. ఏం చెప్పాలనుకున్నాడు? తనని మోసం చేశాననా? సిరిరా మోకాలొడ్డుతున్నాననా? పెద్దవాళ్ల మాట వినకుండా పొగరుమోత్తనం చూపిస్తున్నాననా? నాకన్నా అందమైన దాన్ని, తెలివైన దాన్ని సంపాదించుకోగలడనీనా? ఒక్క పరుగున ముందుకొచ్చి చెయ్యి చాచాడు శేఖరం. చెయ్యి కలిపాను. చిరునవ్వుతో ఆప్యాయంగా అదిమి వదిలేశాడు. రైలు పరుగు ప్రారంభించింది. అంతవరకు కంపార్ట్మెంట్లో ఎవరున్నారన్న సంగతి కూడా గమనించలేదు. చూస్తే ఒక్క సాధువు తప్ప మరెవరూ లేరు. ఏదో వేదాంత గ్రంథంలా ఉంది. చదువుతున్నాడు. సాంగత్యం మంచిదే, నవ్వుకున్నాను మనసులోనే. అయినా ఛాయమాత్రంగా నా మొహం మీద చిరునవ్వు కనిపించిందో ఏమో. అప్పుడే పుస్తకంలోంచి తలెత్తి ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. బెంగాలీ వాళ్లా ఉన్నాడు. ఎంతవరకు వెళ్తున్నావు అని ఇంగ్లీష్లో అడిగాడు. ఆదమర్పుగా ఆయన్నే పరిశీలిస్తున్న నేను కొంచెం ఉలిక్కిపడ్డాను. వాళ్తేరిదాకా అనుకుంటాను అన్నాను ఇంగ్లీష్లోనే. నా సమాధానం నాకే తెలివి తక్కువగా తోచింది. అనుకోవడమేమిటి? ఆయన మృదువుగా నవ్వుతూ, నిన్ను చూడగానే అనుకున్నాను నువ్వు వేదాంతివవుతావని అన్నాడు. పకపకా నవ్వాను. ఇంకా నయం అనుకున్నాను. నా నవ్వుకి ఆయన చిన్నపుచ్చుకున్నాడేమోనన్న అనుమానం వేసి మళ్లీ ఆయన ముఖంలోకి చూశాను. ఎంతో సౌమ్యంగా నా వైపు ఒక్కసారి చూసి వెంటనే పుస్తకం వైపు దృష్టిపోనిచ్చాడు. ఆయన మీద గౌరవభావం కలిగింది నాకు. ఆయనకి ఇబ్బంది కలిగించకూడదనుకుని నేను సంచిలోంచి లెవియాథన్ తీసి చదవటం మొదలుపెట్టాను. 10-15 పేజీలు చదివేసరికి రైలు కుదుపుకి తలనొప్పి పెట్టింది. కాసేపు కిటికీలోంచి వెనక్కి పరిగెడుతున్న చెట్లను పొలాలను చూశాను. పరిగెట్టుకొచ్చి చేయి చాచిన శేఖరం గుర్తుకొచ్చాడు. అతను కొనిచ్చిన పత్రికలు గుర్తుకొచ్చాయి. టైం తీసి తిరగేశాను. కొంతసేపు తెలుగు పత్రికల్లోని 2 కథలు చదివాను. విసుక్కుని అవతల పడేశాను. మళ్లీ హబ్స్ తీశాను. దీపాలు వెలిగాయి. చుట్టూ చెట్లు చేమలు ముదురు రంగులో కనిపిస్తున్నాయి. దూరంగా కొండలు గచ్చకాయ రంగులోనూ పాకుడు రంగులోనూ కనిపిస్తున్నాయి. పుస్తకంలో పంక్తులు అల్లుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. పెమిటి కొంగుతో తుడుచుకున్నాను. అక్షరాలేమంత కొట్టొచ్చినట్లు కనిపించలేదు. అంతకంతకు అపరిచితంగా తోస్తున్నాయి. స్వాములవారి వంక చూశాను. ఆయన ఇందాకటిలాగే నిశ్చలంగా కూర్చుని దీక్షగా పుస్తకం చదువుకుంటున్నాడు. ఏమిటా చదువు? కాస్త కబుర్లు చెప్పడానికి వీల్లేకుండా రైల్లో ఏమా దీక్షగా చదివేవాళ్ళని చూస్తే ఒళ్ళు మంట. నాకు పరీక్షలు కాబట్టి తప్పలేదు కాని హఠాత్తుగా ఏమన్నా తినాలనిపించింది. స్టేషన్ ఎక్కడా దరిదాపుల్లో ఉన్న సూచనలు లేవు. రైలు శరవేగంగా పోతోంది. అమ్మిచ్చిన బత్తాయి పళ్ళు గుర్తుకొచ్చాయి. ఒకటి తీసి ఒలవబోయాను. మళ్లీ ఆలోచించి ఇంకో పండు తీసి స్వాములవారికేసి తిరిగి తీసుకుంటారా అన్నాను. ఆయన చిరునవ్వుతో స్వీకరించాడు. కానీ పక్కన పెట్టేసి మళ్లీ చదువు కొనసాగించాడు. నాకు ఒళ్ళు మండింది. ఏమైనా సరే ఆయన్ని పలకరించి మాటల్లోకి దింపాలనుకున్నాను. నా పండు ఒల్చుకుంటూ ఆయన వైపే పరీక్షగా చూస్తున్నాను. అలా చూస్తుంటే ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఈయన వయసు ఎంతుంటుంది? అసలే ఊరు? పేరేంటి? సాధువెందుకయ్యాడు? ఎప్పుడయ్యాడు? ఇప్పుడెక్కడ ఉంటున్నాడు? లాంటి ప్రశ్నలు. నాకు నేనే సమాధానాలు చెప్పుకున్నాను. 50 ఏళ్ళుండొచ్చు. కాశీయో గయో అయ్యుంటుంది ఈయన ఊరు. ఎలాంటి పేరుంటే బావుంటుందో ఊహించడం మొదలుపెట్టాను. ఒక్కటీ సంతృప్తికరంగా కుదరలేదు. సన్యాసం ఎందుకు పుచ్చుకునుంటాడు? పెళ్ళాంబిడ్డల్ని పోషించలేకనా? అప్పుల బాధ పడలేకనా? ఉద్యోగం దొరక్కనా? ఎందుకని సాధువుల్లో చేరిపోయాడు చెప్మా? ఏమ్మా తోచడం లేదనుకుంటాను? ఉన్నట్టుండి మాటలు వినిపించాయి. ఆయన తెలుగువాడే, ఏ ప్రాంతం వాడో కాని. ఏమీ తోచక ఆయన వైపే దీక్షగా చూస్తున్న సమయాన పట్టుబడిపోయినందుకు సిగ్గుపడ్డాను. అయినా తెచ్చిపెట్టుకున్న దర్పంతో, ఎలా అనుకున్నారు తోచడం లేదని అని అడిగాను. ఇందాకటి నుంచి ఒక్క పనిలోనూ నిమగ్నం కాలేకపోతున్నావు కదా. అయితే ఇందాకటి నుంచి మీరు దీక్షగా పఠిస్తున్నారనుకోవడం నా భ్రమన్నమాట అన్నాను కవ్విస్తూ. ఇదిగో పుస్తకం తీసుకుని నన్ను పరీక్షించవమ్మా అన్నాడాయన చిలిపిగా నవ్వుతూ. నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడనుకున్నాను. పుస్తకం తీసుకుని చూశాను. రామకృష్ణ పరమహంస. మొదటి పేజీ తిప్పి చూశాను. రామకృష్ణ మఠం గ్రంథాలయం, కలకత్తా అని ముద్ర ఉంది. పుస్తకం ఆయనకి తిరిగి ఇచ్చేస్తూ అడిగాను, మీరెంతకాలం నుంచి ఉన్నారిందులో? 25 సంవత్సరాలకు పైగా అవుతోంది. మీకు జీవితం మీద విరక్తి ఎందుచేత కలిగిందో తెలుసుకోవచ్చునా? నా కుతూహలానికి క్షమించండి అన్నాను వెంటనే. సంశయాన్ని తీర్చుకోవడంలో తప్పులేదమ్మా. సూటిగా అడిగి తెలుసుకోకుండా పరిపరి విధాలా ఆలోచించి మనసుకి శ్రమ కలిగించడం శ్రేయస్కరం కాదు. నువ్వు ఊహించినట్లుగా నాకు జీవితం మీద విరక్తి కలగడం వల్ల కాదు, ఐహిక జీవితం మీద రక్తి కలక్కపోవడం వల్లనే ఈ మార్గాన్ని అనుసరించాను. ఆయన యుక్తికి నవ్వుకున్నాను. మీకు రక్తి ఎందుకు కలగలేదు అని అడుగుదాం అనుకున్నాను. మళ్లీ మనసు మార్చుకున్నాను బావుండదేమోనని. మీరు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నారు అని ధోరణి మార్చాను. స్వామి వివేకానందని శతజయంతి ఉత్సవ సందర్భంలో మన దేశంలోని ముఖ్య కేంద్రాలు పర్యటించి రామకృష్ణ పరమహంస తత్వం పైన కొన్ని ప్రసంగాలు చేయడానికి నియమితుణ్ణయ్యాను. దారిలో విశాఖపట్నంలో దిగి ఆ తర్వాత కలకత్తా వెళ్లవలసి ఉంది. విశాఖపట్నంలో ఎన్నాళ్లుంటారు? ఉత్సాహంగా అడిగాను. ఒక్కరోజు అని చెప్పాడు. తప్పకుండా వచ్చి మీ ప్రసంగాన్ని వింటాను అన్నాను. ఆయన సంతోషించాడు. ఆయనతో సంభాషణ కొనసాగించడానికి సావకాశం లేకుండా కాజీపేట వచ్చింది. ఎవరో ఇద్దరు దంపతులు ఎక్కారు కంపార్ట్మెంట్లోకి. పెద్ద పెద్ద భోషాణాల్లాంటి ట్రంకు పెట్టెలు, రోడ్ రోలరంత బెడ్డింగులు, పళ్లబుట్టలు, ఎర్ర నూనె కారుతున్న ఊరగాయల డబ్బాలు, పూలకుండీలు, క్షణంలో వాళ్ల సామాన్తో కంపార్ట్మెంట్ నిండిపోయింది. నడవడానికి కూడా జాగాలేనంతగా కిక్కిర్చిపోయింది రకరకాల శాల్తీలతో. పెట్టెలు జరపడంలో స్వాములవారి పాదం మీదకి తోసేసినట్టున్నారు. స్వాములవారి ముఖంలో అరక్షణంసేపు బాధ కనపడి అంతలోనే ప్రశాంతత ఆవరించింది. ఆయన సహనానికి మనసులోనే జోహార్లర్పించాను. ఆ పూటకి స్వామివారు భోజనం చేయనన్నారు. నేనిందాకిచ్చిన బత్తాయి పండు ఒలుచుకొని తిని గ్లాసుడు మంచినీళ్లు తాగారు. నేను రైలు దిగి వెళ్లి రెండు పూరీలు, కూర, పొట్లం కట్టించి తెచ్చుకున్నాను. లస్సీ అమ్మొస్తే ఒక గ్లాసుడు తీసుకున్నాను. రాత్రి 10 కావచ్చిందేమో, తిన్న వెంటనే నిద్రపట్టేసింది. మర్నాడు పొద్దున ఏలూరు వచ్చాక మెలకు వచ్చింది. తెల్లారి వెలుగులో పరీక్షగా చూశాను రాత్రి కాజీపేటలో ఎక్కినావిణ్ణి. 25 ఏళ్లుంటాయేమో, పెద్ద అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడో చూసినట్లుగా ఉంది ముఖం. ఎక్కడ చూశాను చెప్మా అని ఎంతో ప్రయత్నించాను గుర్తు తెచ్చుకోవడానికి. ఆవిడ భర్తని మాత్రం ఎప్పుడూ చూసినట్లు లేదు. ఆవిడ్నే ఎక్కడో చూసినట్లు అనుమానం. సంభాషణలోకి దింపితే ఏ సంగతి తేలుతుందని నేనే మొదలుపెట్టాను. ఎక్కడిదాకా వెళ్తున్నారండి? నెడదవోల్లో దిగి నరసాపురం వెళ్ళాలి అనేసరికి నా ఉత్సాహం సగం చెప్పబడిపోయింది. నేనెప్పుడూ నరసాపురం ఎరగను. ఈవిణ్ణి మరి ఎక్కడ కలుసుంటాను? హైదరాబాద్ అయినా అయ్యుండాలి, వాల్తేరైనా అయ్యుండాలి. మరో ఊరితో నాకట్టే పరిచయం లేదాయే. ఈసారి నన్నడిగింది ఆవిడ ఎక్కడిదాకా ప్రయాణం అని. చెప్పాను. చదువుకుంటున్నారా అక్కడ? అవునండి. ఎక్కడ? ఏవియన్లోనా? కాదండి, యూనివర్సిటీలోనే. మీకు మూర్తి, వైఎన్ మూర్తి తెలుసునా? ఈ మాట నా ఉత్సాహం ఆపుకుందామన్నా ఆగలేదు. మూర్తి ఈవిడికి తెలుసునన్నమాట. మూర్తికి చుట్టం కాదు కదా. మీకెలా తెలుసాయినా అన్నాను. మూర్తి నా ఒక్కదాని సొత్తే అయినట్లు. వాడు మా అన్నయ్యే అంది గర్వంగా. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అందుకే ఆ పోలిక కొంచెం ఉండబట్టే ఈవిడిని ఎక్కడో చూసినట్లు అనిపించింది. నా సబ్జెక్ట్ ఏమిటని అడిగింది ఆవిడ. చెప్పాను. అయితే మా అన్నయ్య నీకు బాగా తెలుసన్నమాట అంది ఉత్సాహంగా, నాకు మరింత దగ్గరగా జరుగుతూ. ఇంతలో ఆవిడ భర్త మా ఇద్దరికీ ఇడ్డీలు పట్టుకొచ్చిచ్చాడు. అవునుగాని మా అన్నయ్యకి ఎవరో స్నేహితురాలుందట నీకు తెలుసా అంది కబుర్ల ధోరణిలో. నా పెదిమలు ఉణికాయి సిగ్గుతో. ఏమని చెప్పాలో తెలియలేదు. ఆయనకి చాలామంది స్నేహితులున్నారు, చాలా సరదా అయిన మనిషి అన్నాను. నేను అమాయకురాలని నమ్మిందావిడ. అది కాదు, వాడెవరో అమ్మాయిని ప్రేమించాడట. మా నాన్న ఎన్ని సంబంధాలు చూసినా ఏదో వంకపెట్టి ఒప్పుకోవడం లేదు. ఏ కులం పిల్లని ప్రేమించాడోనని మా అమ్మ భయం. మీకా భయమేమీ అవసరం లేదు, ఆయన ప్రేమించింది నన్నే అని చెప్పేయాలన్నంత ఉద్రేకం కలిగింది. ఎలాగా అణుచుకుని, మీ అమ్మగారు వాళ్ళు ఎక్కడుంటున్నారు అని మాట తప్పించేశాను. ఆవిడ భోళాభోళీ మనిషిలా కనిపించింది. ఏమైనా విషయం అందిస్తే చాలు, అదే పనిగా ఆ విషయమై నిస్సంకోచంగా మాట్లాడేస్తుంది. ఏమైనా మనిషి మంచిది. ఆవిడ నా ఆడబడుచు కాబోవడం నా అదృష్టమే. కలిసిమెలిసి సరదాగా ఉండగలుగుతాను అనుకున్నాను. మూర్తి చెల్లెలు, ఆవిడ భర్త నిడదవోల్లో దిగిపోయారు. మళ్లీ స్వాములవారు, నేను మిగిలాం. ఇద్దరం చెరో పుస్తకం పుచ్చుకొని కూర్చున్నాం. రాజమండ్రి స్టేషన్లో రైలాగింది. కూర్చుని నడువు నెప్పెట్టుందేమో, కాస్త అటూ ఇటూ పచార్లు చేద్దామనిపించింది. స్వామీజీ ఇప్పుడే అలా తిరిగొస్తానండి అని లేచాను. త్వరగా రామ్మా, పత్రికలు అవి చూస్తూ ప్రయాణం మాట మర్చిపోయేవు అన్నారు చిరునవ్వుతో. బుక్ స్టాల్ ప్లాట్ఫామ్ చివరెక్కడో ఉంది. అక్కడదాకా వెళ్లాలనిపించలేదు. దిగి ఊరికే అటూ ఇటూ నడుస్తున్నాను. కన్నెపిల్లలకి కొన్ని చిట్కాలు కావాలా అమ్మా అని పక్కనుంచి చిన్న గొంతుతో ఎవరో అడిగారు. అటు తిరిగి చూశాను. రెండు చేతుల నిండా పుస్తకాలు పెట్టుకుని అమ్మకానికి వచ్చిన మనిషి. వద్దు అన్నాను. అయినా వినిపించుకోకుండా, దాంపత్య సుఖం, మొదటి రాత్రి, 60, వద్దయ్యా అన్నాను గట్టిగా. ఏమనుకున్నాడో, నన్ను ఎగాదిగా ఒకసారి చూసి పక్క కంపార్ట్మెంట్ వైపుకి వెళ్ళిపోయాడు. ఆయ్ కనకాంబరాలు, సంపంగి పూలు అంటూ అరుచుకుంటూ నా పక్కనుంచే పోయాడు పువ్వులమ్మేవాడు. వాడి కేకకి చెవులు గింగురుమన్నాయి. కొంచెం దూరంలో ద్రాక్ష పళ్ళవాడు కనిపించాడు. కాసిని కొని స్వాములవారికిద్దామనిపించి వాడివైపు నడిచాను. వెనక నుంచి ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచినట్లు అనిపించింది. ఆడగొంతు. అనుమానంతో వెనక్కి తిరిగి చూశాను. సుధ ఒక్క అంగలో వచ్చి నా రెండు చేతులు పట్టుకుంది. నువ్వెలా వచ్చావిక్కడికి అన్నాను. నువ్వెలా వచ్చావో చెబుదూ అంది చింకిచాటంత మొహం చేసుకుని. వాల్తేర్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి. మేమిక్కడే ఉంటున్నాం. ఈ మధ్య ఇక్కడికి బదిలీ అయింది. ఒక పూట మా ఇంట్లో ఉండి వెళ్ళురమ్మా. అబ్బే పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈసారి సెలవుల్లో వస్తాలే. రా నా కంపార్ట్మెంట్కి వెళ్దాం. కాసేపు కూర్చుని మాట్లాడుకోవచ్చు అన్నాను. ఉండు మా వారికి పరిచయం చేస్తాను నిన్ను అంటూ కొంచెం దూరంలో నుంచుని మావైపే చూస్తున్న ఒక ఆజానుబాహుణ్ణి పిలిచి ఈయనే అంది. నమస్కరించాను. మా రమండి అంది ఉత్సాహంగా. అతను నవ్వుతూ అయితే మీ స్థానంలో నన్నమాట నేనున్నది అన్నాడు. అంటే తెల్లబోతూ అడిగాను. ఆహా మా రమ నేను చిన్నప్పటినుంచి ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం అని చెప్తూ ఉంటుంది సుధ. అతని మాటలకి సిగ్గుపడుతూ నవ్వాను. ఒక్క పూట దిగురమ్మా అంది సుధ మళ్లీ బతిమాలుతున్న ధోరణిలో. రాజమండ్రి ఎప్పుడూ చూడలేనట్లుంది అన్నాడతను. ఆ ఇంతోటి రాజమండ్రి సందులు గొందులు చూడలేకపోతుందనేమిటి, నాకోసం దిగమంటున్నాను కానీ అని సాగదీసింది సుధ. సర్లే నీకోసమేలే, నాకోసం అనుకోవడం లేదు అన్నాడు. బాబోయ్ దిగుతానర్రా, దెబ్బలాడుకోకండి అన్నాను నవ్వుతూ. అమాంతం నా నడువుని వాటేసుకుంది సుధ. ప్రేమల తర్వాత చూపించుకుందురుగాని, ముందు సామాన్ దించుకోండి అన్నాడతను. గబగబా నా కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. స్వాములవారిని చూడగానే ఎందుకో నా మనసు చివుక్కుమంది. వాల్తేర్దాకా వెళ్తున్నానని చెప్పి మధ్యలో దిగిపోతుంటే ఆయన దగా చేస్తున్నట్టుగా అనిపించింది. స్వాములవారికి సుధని, ఆమె భర్త రాజారావుని పరిచయం చేశాను. స్వామీజీ సుధ వాళ్ళింట్లో ఒకరోజు ఉండమని బలవంతం చేస్తోందండి, ఇక్కడ దిగిపోతున్నాను అన్నాను తప్పు చేస్తున్న దానిలా మొహం పెట్టి. ఆయన మాత్రం చిరునవ్వు నవ్వారు. అలాగే వెళ్ళిరామ్మా, మళ్ళీ కలుద్దాం అన్నారు. ఆశ్చర్యంతో ఆయన వైపు చూశాను. ఆయన కన్నుల్లోని ఆత్మవిశ్వాసం చూశాక ఎలా ఎప్పుడు అని ప్రశ్నించబుద్ధి కాలేదు. ఆయనకు పాదాభివందనం చేయాలనిపించింది. సామాన్ తీసుకుని వెళ్ళొస్తానండి అన్నాను. నన్ను సాగనంపడానికి గుమ్మందాకా వచ్చారాయన. రైలు కంచూపు మేర దాటిపోయే వరకు స్వాములవారిని చూస్తూ చెయ్యూపాను. మీకీ సాధు సంపర్కం ఎప్పటినుంచి? వెనక్కి తిరిగి చూశాను. రాజారావు కొంటెగా నవ్వుతున్నాడు. నోట్లో జానడు పొడుగు చుట్టతో దర్పంగా చూస్తున్నాడు. సజ్జన సాంగత్యానికి సాధువేమిటి, సంసారమేమిటి? బాగా చెప్పారు అంటూ గుప్పను పొగొదిలాడు. అతని వెటకారానికి ఒళ్ళు మండింది. సుధ ఇదేమీ పట్టించుకోలేదు. పదరమ్మా అంది నా చేతిలోని సూట్ కేసు అందుకుంటూ. వద్దులే నేను పట్టుకుంటాను అన్నాను విడిపించుకుంటూ. ఇలా ఇవ్వండి అన్నాడు రాజారావు. పర్వాలేదులేండి అన్నాను. చటుక్కున చేతిలోంచి లాక్కున్నాడు. సుధ వైపు చూశాను. ఏమిటీనా అన్నట్లు. సుధ నా చేయి పట్టుకుని ముందుకు నడిచింది. స్టేషన్ బయటికి రాగానే జట్కా మాట్లాడాడు రాజారావు. ముందు సుధ ఎక్కింది, తర్వాత నేనెక్కబోయాను. కాలు కొంచెం జారింది. మళ్లీ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే రాజారావు జట్కా వాణ్ణి కేకేసి, కొంచెం బండి వెనక్కి దించబోయ్, మరీ వేలడేసి మనుషులు అన్నాడు. సుధ పక్కుమని నవ్వింది. ఉడుకుమొత్తనం వచ్చినా పైకి కనబరచకుండా చూసుకోండి నా తడాక అన్నట్లుగా వెనక నుంచి చిన్న ఎగురు ఎగిరి బండిలో కూర్చున్నాను. నేను సర్దుకోగానే రాజారావు కూర్చున్నాడు. వెంటనే బండి వెనక్కి దిగజారిపోయింది. గుర్రం మీది కాడి పైకి లేచిపోయింది. గుర్రం సకిలించింది. బాబయ్య కాసింత ముందుకు రండి అన్నాడు జట్కావాడు. నేను ముందుకు జరిగాను. బండి ఇంకా వెనక్కి ఒరిగిపోయే ఉంది. మీరట్ట కాళ్ళు ఎలాడేస్తే కాదు, పైకి రండి బాబయ్య, ముందుకు జరిక్కుకోండయ్యా. బండివాడి గోలకి రాజారావు బాగా పైకి జరిగి నేను సుధ ఆక్రమించిన స్థలం తనొక్కడూ ఆక్రమించాడు. అతని మోకాలు భుజం నాకు రాసుకుంటున్నాయి. ఇబ్బందిగా ఉన్నా గమనించినట్లు ఊరుకున్నాను. సరస్వతి పవర్ ప్రెస్ దగ్గరికి పోనీవోయ్ అన్నాడు రాజారావు. జట్కావాడు కొరడా జుళిపించాడు. గుర్రం పరుగు లంకించుకుంది. రాజారావు పీలుస్తున్న చుట్టపొగ జట్కా లోపల దట్టంగా వ్యాపించింది. నాకు ఊపిరి సల్పక దగ్గొచ్చింది. కాస్త వెధవ చుట్ట ఆర్పేయకూడదటండి, రమకి పట్టం లేదు అంది సుధ. నా వైపు చూశాడతను. చూపు తప్పించుకొని బయటికి చూశాను. రాజారావు చుట్ట ఆర్పేశాడు. వ్యాపించిన పొగ ఇంకా బయటికి పోలేదు. ఓ రెండంతస్తుల మేడ దగ్గర బండి ఆపించారు. రాజారావు ఒక్క గెంతులో దిగాడు. ఆ అదుటికి బండిలో ఉన్న మేము ఒక్క ఎగురుకి టాపుకి టప్పమని కొట్టుకున్నాం. నేను సుధా బండి దిగి ఇంట్లోకి దారితీశాం. వీళ్ళుంటున్నది మేడమీది భాగంలో. మెలికలు తిరిగిన మెట్లమీంచి జాగ్రత్తగా నడుచుకుంటూ పోయాం పైకి. రాజారావు సూట్ కేసుతో మా వెనకాలే వచ్చాడు. ఉంటున్నది రాజమండ్రిలో అయినా ఇల్లు చాలా అందంగా అలంకరించి పెట్టింది సుధ. గుమ్మాలకు అందమైన తెరలు, డ్రాయింగ్ రూంలో సోఫాలు, వాటిమీద పువ్వులు కుట్టిన గలేబులు, పక్కన వాజుల్లో తాజా పువ్వులు, గోడమీద ఒకటి రెండు వర్ణచిత్రాలు. చూడగానే వాతావరణం చాలా హాయిగా అనిపించింది. ఓ సోఫాలో కూలబడ్డాను. సుధ లోపలికి వెళ్ళింది కాఫీ తీసుకొస్తానని చెప్పి. బల్లమీదున్న పత్రికలు చూస్తూ కూర్చున్నాను. ఆరిపోయిన చుట్టను వెలిగించుకుంటున్నాడు రాజారావు. సుధ కాఫీ పట్టుకొచ్చింది. స్టీల్ గ్లాసుల్లో కాకుండా కప్పుల్లో పట్టుకొచ్చింది. కాఫీ తాగుతూ, కప్పులు చాలా అందంగా ఉన్నాయి అన్నాను. అంతకన్నా కాఫీ ఘోరంగా ఉందని స్పష్టంగా చెప్పచ్చును కదా, నవ్వుతూ అన్నాడు రాజారావు. సుత చిన్నబుచ్చుకుంటుందేమోనన్న భయంతో వెంటనే, కాఫీ అద్భుతంగా ఉంది, కప్పులు కూడా తగినట్లు అందంగా ఉన్నాయనే నా ఉద్దేశం అన్నాను. సుధ నవ్వింది. మా పెళ్లికి ఎవరో ప్రజెంట్ చేశారు వీటిని అంది. అవునుగాని మా పెళ్లికి రాలేదేమిటి మీరు, రాజారావు అడిగాడు. మీరు పిలిస్తే కదా. గట్టి చిక్కొచ్చి పడిందే, అయినా మీ స్నేహితురాలు పిలిస్తేనే పిలిచినట్టు కదూ అన్నాడు. మా సుధ నన్నేమీ నిలదీసి అడగడం లేదు నా పెళ్లికి రాలేదేమిటని. పర్వాలేదు, పిట్ట కొంచెమైనా కోత ఘనమే అన్నాడు నవ్వుతూ. ఏమిటండోయ్, మరీ చిన్నపిల్లని ఆడించినట్లు ఆడిస్తున్నారు దాన్ని అంది సుధ నన్ను వెనకేసుకొస్తూ. చిన్నపిల్ల కాదు, మారమ్మా మారమ్మా అని నువ్వు అంటుంటే నీలాగే ఉంటుందనుకున్నాను అని చేతులతో సుధ లావుని సూచించాడు. ఈసారి సుధను వెనకేసుకురావడం నా వంతైంది. మా సుధ ఇంతకుముందు ఎంతో నాజుగ్గా ఉండేది, ఇప్పుడు సహవాస దోషం వల్ల అలా పాడైపోయింది గాని. నా మాటలకి సుధ పకపకా నవ్వింది. రాజారావు మొహం ముడుచుకుంటాడనుకున్నాను, అతని స్థూలదేహాన్ని ఎత్తిపడుస్తున్నందుకు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లేచి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. హాయిగా సోఫాలో జార్లబడ్డాను. ఏ, హైదరాబాద్ ఎందుకెళ్ళావు అడిగింది సుధ. అమ్మా నాన్నగారు అక్కడే ఉన్నారు, కిందటేడు నాన్నగారికి హైదరాబాద్ బదిలీ అయింది. ఈ ఒక్క సంవత్సరంతో నా చదువు అయిపోతుంది కదా, మధ్యలో మార్పెందుకని నన్ను వాల్తేరులో పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఊరికే చూద్దామనే వెళ్ళావా, ఏదన్నా ఇబ్బంది వచ్చిందా? ఓ విధంగా ఇబ్బందే. ఏమిటేమిటంటూ గాభరాగా చూసింది సుధ. అమ్మని నాన్నని ఎదిరించాల్సి వచ్చింది అన్నాను బాధగా. సంబంధం చూశారా అంది కన్నుగీటుతూ. అవునన్నాను. ఎవరతను అంది. డాక్టర్ చంద్రశేఖరవని మా నాన్నగారి స్నేహితుడి కొడుకు, తరచూ వస్తూ పోతూ ఉంటాడు మా ఇంటికి, అక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. మరెందుకొద్దన్నావు, మనిషి బావుండడా? అబ్బే, అది కాదు, అతన్ని పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం నాకెప్పుడూ కలగలేదు. అదీ కాక మూర్తితో మొదటి నుంచి నాకు పరిచయం, అతన్నే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. మూర్తి మన శాఖవాడు కాదు, పైగా హోదా కూడా తక్కువేనని అమ్మకి నాన్నగారికి అయిష్టత. ఈ రోజుల్లో కులాలే పట్టించుకోవడం లేదు, ఇక శాఖలంటూ మూర్ఖంగా కూర్చుంటే ఎలా? సుధ అంత ఉత్సాహం కనబరచలేదు. ఎంతైనా తల్లిదండ్రులు మన మంచి ఆలోచించే చేస్తారు కదా, ఏ సంబంధమైనా వాళ్ల మనసు నొప్పించకుండా ఉండాల్సింది అంది. నాకేది మంచిదో నాకు మాత్రం తెలియదా ఇంత వయసొచ్చాక? జీవితాంతం సహచరులుగా ఉండాల్సిన విషయంలో తగిన వాణ్ణి ఎన్నుకునే బాధ్యత నేను తీసుకుంటే తప్పే ఉంది అంటూ నన్ను నేను సమర్థించుకున్నాను. సుధ తేలిగ్గా నవ్వేస్తూ, పోనిలే, ఎవరో ఒకరు నీకు నచ్చితే నీ జీవితం సుఖంగా సాగుతుంది, అంతకన్నా మీ వాళ్ళకి మాత్రం కావాల్సిందేమిటి? అలా అనుకుని సరిపెట్టుకుని ఉంటారు మీ వాళ్ళు. కాఫీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళింది సుధ. రాజారావు బట్టలు మార్చుకొని వచ్చాడు. తెల్లని ధోవతి, కద్దరు లాల్చి వేసుకున్నాడు. మొట్టమొదటిసారిగా మగవాడు ధోవతిలో కూడా అందంగా ఉండొచ్చును అనుకున్నాను. ఏ, ఎలా ఉంది మా ఊరు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఏది, ఇంకా చూపించందే, ఏం చెప్పను? సుధని కేకేశాడు వెంటనే. ఏమిటంటూ కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చింది. మీ స్నేహితురాలికి ఊరు చూపించలేదని అలకొచ్చింది, కొంటెగా నవ్వుతూ అన్నాడు. చూశావా సుధ, అంతా కల్పన. పోని దానికేముంది, సాయంకాలం అలా పుష్కర్రేవైపు పోదాం, అట్నుంచి కావాలంటే మ్యూజియం అవి చూసిరావచ్చు. ఇప్పుడు మ్యాటనీకి వెళ్దామా అంది గారం చేస్తున్నట్టు. చంపావు పో, ఇప్పుడే బట్టలు మార్చుకున్నాను, మళ్ళీ చచ్చి చెడి సూటు బూటు వేయమంటే ఎలా? దిగులుగా చూశాడు రాజారావు. పర్వాలేదు, ఈ డ్రెస్లోనే ఎక్కువ బాగున్నారు, ఇలాగే పదండి అన్నాను చటుక్కున. అనేశాక నాలుగు కొరుక్కున్నాను. రాజారావు మొహం కేసి మళ్లీ చూడకుండా చూపులు సుధవైపుకి మళ్లించాను. సుధ అన్నం వడ్డించేస్తా అంటూ వంటింటి వైపు వెళ్ళింది. నేను సుధ వెనకాలే వెళ్లాను. గ్లాసులతో మంచినీళ్లు పెట్టి పీటలు వేస్తానన్నాను. వినకుండా నన్ను రెక్కపుచ్చుకొని బలవంతాన ఓ పీట వేసి కూర్చోబెట్టింది. అన్నీ చకచకా సర్దేసి రాజారావును రమ్మని పిలిచింది. భోజనం చేస్తున్నంతసేపు అవి ఇవి నాకు మారుడ్డించమని సుధను చంపుకు తిన్నాడు. చీటికీ మాటికి నా బకపల్చదనాన్ని వెక్కిరిస్తుంటే నేను ఊరుకోలేదు. ఆయనకింకాస్త వడ్డించు సుధా, మరీ నా తిండి చూసి మొహమాట పడుతున్నారు, మీ డోస్ తగ్గించకండి, నేనేమీ అనుకోనులేండి అన్నాను. పంతాలకు పోయి ముగ్గురం భుక్తాయాసంతో లేచాం. సాయంకాలం 6:30కి సినిమా అయిపోగానే రామా టాకీస్ నుంచి కాలినడకనే బయలుదేరాం. మ్యూజియంకి వెళ్లడం మానేసి అలా నడుస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పుష్కర్రేవుకు వెళ్లాం. అక్కడ మర్రి చెట్టు దగ్గర చిన్న దేవుడి గుడి ఉంటే సుధ అటు దారితీసింది. ఏమేవ్ అటు వెళ్లకు, ప్రమాదం అన్నాడు రాజారు. గాబరాగా చూశాం ఏమిటని. అక్కడ సాధువులున్నారే, చూసిందంటే మీ స్నేహితురాలు మళ్లీ ఇంటికి రానంటుంది. సుధ నవ్వుకుని యువతల వైపుకు వచ్చేసింది. అతని మీద ఎదురుదెబ్బ తీయడానికి అవకాశం కోసం కాచుకూర్చున్నాను. బ్రిడ్జి స్తంభాల చుట్టూ చేరి కేరింతలు కొడుతూ నీళ్లలో ఆడుతున్న పిల్లల్ని చూస్తుంటే నాకు ఆ గోదావరిలో హాయిగా ఈతలాడితే బావుండుననిపించింది. ఒడ్డున నుంచుని కాసి నీళ్లు తీసుకుని మొహం మీద పోసుకుని పాదాలు తడుపుకుని తృప్తిపడి యువతలకొచ్చేశాను. తర్వాత ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాం. పువ్వులు కొబ్బరికాయలు పట్టుకుని దేవుడికి దండం పెడుతుంటే రాజారావు నా వైపు తిరిగి ఏమని కోరుకున్నారు అన్నాడు. మీతో ఎందుకు చెప్పాలి? నాకు తెలుసు మీరు చెప్పకపోయినా. ఏమిటి చెప్పండి చూద్దాం. మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వవే అంటూ రాగం తీశాడు. ఛీ, నాకు మొగలి పువ్వులంటే పరమ అసహ్యం. ఇదెక్కడి పిల్లరా బాబు అనుకున్నట్లు భుజాలు ఒక విరుపు విరిచి అవతలికి వెళ్ళిపోయాడు. దారిలో హోటల్లో భోంచేద్దామన్నాడు. అప్పుడు వెళ్ళి సుధ చేత ఇంట్లో వంట చేయించడం ఎందుకని. సుధ సంతోషించింది. భోంచేసి నడుచుకుంటూనే ఇంటికి చేరుకున్నాం. రాత్రి 9 దాటిపోయింది. అలసిపోయాను నడిచి నడిచి. పేకాడుకుందామా అంది సుధ. నిద్రొస్తోంది వద్దన్నాను. డాబా మీద ముగ్గురికి పక్కలు వేసింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాం మధ్యాహ్నం చూసిన సినిమా గురించి. ఉన్నట్టుండి చలేస్తోంది అని రాజారావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను మగతగా కబుర్లు కొనసాగించాను. మరికొంతసేపటికి సుధ కూడా లోపలికి వెళ్ళిపోయింది.